నేను అదే రేపు చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు నాకు ఇచ్చారో మీతో షేర్ చేసుకొని ఆశపడతా ఉన్నాను. రూతు గ్రంథము 1:18 ఒకసారిగాని చదువుకున్నట్టయితే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదినయో మీ తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానిన గనుక వారిద్దరూ బెతలహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ఇక్కడ మనం చూసినట్టయితే రూతులో 4 అధ్యాయాలు ఉంటాయండి. మొదటి అధ్యాయంలో 18వ వచనాన్ని ఒక్కసారిగాడు మనం చూసుకుంటే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినది నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానేను గనుక వారిద్దరూ బెతలహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. అది ఇంగ్లీష్ లో మనం చూస్తే, అండ్ వెన్ నయోమి సా దట్ షీ వాజ్ డిటర్మైన్ టు గో విత్ హర్ షీ సెడ్ టు నో మోర్. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రూతు లైఫ్ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి 3 అంశాలను ఈ రోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనస్సు కుదుర్చుకునేను అనేటటువంటి కుదిరినది అనేటువంటి వర్డ్ ఉంది. అదే ఇంగ్లీష్ లో కూడా మనం చూసుకుంటే షీ వాజ్ డిటర్మైన్డ్ అన్నదనమాట. అంటే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే రూతు ఒక డిటర్మైన్డ్ అన్నదానికి స్ట్రాంగ్ డెసిషన్ అనేటటువంటి మీనింగ్ వచ్చింది. సో అంటే ఎవరు ఏమి చెప్పినప్పటికీ కూడా, ఎంత కష్టమైనప్పటికీ కూడా తను ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే తన అత్తగారిని కూడా తన అత్తగారిని తనతో పాటు వెళ్ళడానికి, అత్తగారితో పాటు తను వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఒక ఈ యొక్క ఉదయకాల సమయంలో 3 S³ అనేటటువంటి విషయాన్ని మనం జాబితాం. మొట్టమొదటి ఎస్ ఏంటి అంటే స్ట్రాంగ్ డెసిషన్, డిటర్మైన్డ్ అనగానే స్ట్రాంగ్ డెసిషన్ అనేటట్టు వర్డ్ మనం చూసుకుందాం. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుసు. సో రూతు, నయోమి, ఓర్ఫా, రూతు ఇద్దరు కోడళ్ళైనప్పుడు భర్తను కోల్పోయినప్పుడు వాళ్ళ మామగారు కూడా చనిపోతారు. సో రూతు చాలా రూతుకి నయోమి చాలా చెప్తా ఉంటది అనమాట, ఏమని అంటే మీరు వెళ్ళిపోండి నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఇద్దరు కూడా వెళ్ళం నీతోనే వస్తా ఉంటారు. తర్వాత కొద్దిసేపటికి నయోమి ఒప్పిస్తుంది, ఓర్ఫా తన నిర్ణయాన్ని మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయింది. బట్ రూత్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోదు, తన ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే తన అత్తగారితో వెళ్లాలనేటటువంటి విషయాన్ని, కానీ తన ఒక నిర్ణయాన్ని మార్చుకోదనమాట. మార్చుకోకుండా నయోమి ఎంత చెప్పినా నేను నీతోనే వస్తాను, చావైనా బ్రతికైనా నీ వెనకాలే ఉంటాను, నీతోనే ఉంటాను అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. ఇక్కడ ఈరోజు మనం ఆ యొక్క విషయం గురించి కొన్ని విషయాలు చూద్దాం. సో ఎప్పుడైతే ఈ యొక్క రూతు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది, ఆ తీసుకున్న డెసిషన్ ఎలా ఉంది అంటే చాలా బలమైనటువంటి నిర్ణయం. ఎందుకు అంటే నయోమి చాలా సార్లు చెప్పింది, నా దగ్గర నాతో రావద్దు, నాతో రావడం వల్ల నీకేమీ మేలు లేదు, ఉపయోగం లేదు, ఇప్పటికే చాలా నష్టపోయావు, ఇకున్న లైఫ్ కూడా నువ్వు నష్టపోతావు అని తన మార్చడానికి చాలా ట్రై చేసింది. బట్ రూత్ మాత్రం ఏమాత్రం ఆ మాటలు వినలేదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ రూత్ తీసుకున్నది రైట్ డెసిషన్, అంటే సరైన నిర్ణయం, అండ్ గుడ్ డెసిషన్, ఒక మంచి నిర్ణయం, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తములో ఉన్నటువంటి నిర్ణయం. ఓకే, ఇన్ ద టఫ్ సిచ్యువేషన్, చాలా కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో. ఎలాంటి పరిస్థితులు అంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ భయంకరమైనవి, అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా తన ఒక మంచి నిర్ణయాన్ని, ఒక సరి అయిన నిర్ణయాన్ని, ఒక దృఢమైన నిర్ణయాన్ని, దేవుని చిత్తంలో ఉన్న నిర్ణయాన్ని, ఒక ఎదుటి వ్యక్తికి మేలు కరిగే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఒకసారి మనం ఆలోచిద్దాం, మన జీవితాల్లో కూడా చాలా సార్లు చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటాం. సో ఆ నిర్ణయాలు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి 3 రకాలుగా మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. 1, ఇతరులు. ఇప్పుడు చూస్తే రూత్ తీసుకున్న నిర్ణయాన్ని, ఓర్ఫా తీసుకున్న నిర్ణయాన్ని నయోమి డిస్కైడ్ చేసింది, ఆమె బ్యాక్ వెళ్ళిపోయింది. కానీ రూత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె చేయలేకపోయింది, అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది అనమాట. అంటే నయోమి, అంటే ఇతర వ్యక్తుల ద్వారా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం ఫాలో అవ్వకుండా ఉండగలం కొన్ని సమయాల్లో. 2, మనకు సెల్ఫ్, మనకు మన ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడంలో ఫెయిల్ అవ్వడం అనమాట. సో చాలా కష్టం అనిపించినప్పుడు దాని నుంచి విత్ రావడం. 3, సాటర్న్. సో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు కాకుండా మన జీవితాల్లో చేయడంలో కూడా తనకు వంతు పాత్ర ఉంటుంది అనమాట. సో ఈ 3 వేస్ ద్వారా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ఫాలో అవ్వలేకపోతా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచించుకుంటా ఉన్నాం. మనం డే టు డే లైఫ్ లో కావచ్చు, చాలా విషయాల్లో కావచ్చు, చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంటా ఉంటాం. కానీ మన నిర్ణయాలు అనేవి ఎట్లా ఉన్నాయి? ఆ నిర్ణయాలు మనం ఫాలో అవుతున్నామా లేదా? ఎలాంటి ఆటంకాలు అవి ఫాలో అవడానికి మనకు కలుగుతా ఉన్నాయి అనే అంశాన్ని ఒకసారి గుర్తు పెట్టుకుంటూ, ఇప్పుడు దేవుని చిత్తంలో దేవుని బిడ్డలు విశ్వాసులు అన్న వాళ్ళు కొన్ని టఫ్ సిచ్యువేషన్ లో వాళ్ళు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానాన్ని కూడా ఒకసారి సైమల్టేనియస్ గా మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 12వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే మనకి బాగా తెలిసినటువంటి విషయమే. అబ్రహాము గారు అక్కడ మనకు కనిపిస్తారు. అక్కడ ఆది కాండం 12:1 చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశముకు వెళ్ళును. అక్కడ అబ్రహాము చాలా రిచ్ గా ఉంటా ఉన్నారు, అన్ని చాలా సంపద ఉంటా ఉంటది. అలాంటి సమయంలో దేవుడు ఏం మాట్లాడతాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశముకు వెళ్ళు. అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపో, ఒక మాట మన మాటలో చెప్పాలనుకుంటే అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని దేవుడు చెప్పినప్పుడు 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ చూసుకుంటే చాలా టఫ్ అండి, ఎందుకంటే తనుంటున్న దేశాన్ని ప్లేస్ను వదిలేయడం, బంధువులను వదిలేయడం, తండ్రి ఇంటి వారిని వదిలేయడం, ఆస్తిపాస్తులు చాలా ఉండుంటే బాగా సెటిల్ అయిపోయి ఉంటాడు. సో అట్లన్నిటినీ కూడా వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. కానీ అక్కడ ఏముందంటే యెహోవా అబ్రహాంతో చెప్పినట్టు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చేశాడు. ఈ టఫ్ సిచ్యువేషన్ లో అబ్రహాము దేవుడు మాట్లాడిన తర్వాత తను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే, ఒక సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవునికి చిత్తమైనటువంటి ఆ యొక్క విషయంలో దేవుని చిత్తానుసారమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం అనమాట. సో అదే విషయాన్ని కూడా మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు ఒకసారి గాని మనం చూసుకున్నట్టయితే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ కూడా ఒక కుటుంబం కనిపిస్తుంది. ఇందాక అబ్రహాం శారా. సో అబ్రహాం నిర్ణయం తీసుకున్నప్పుడు శారా కూడా కుటుంబం ఏకీభవించి ఇద్దరు తమ బంధువుని, వాళ్ళున్న దేశాన్ని, తండ్రింటి వారిని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ వదిలేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఇంకొక ఫ్యామిలీ ఉంది, అననీయ సప్పీరా. వీళ్ళు కూడా విశ్వాసులే, వీళ్ళు కూడా బిలీవర్సే. వీళ్ళు కూడా రోజు వాక్యంలో ఎదిగిన వాళ్ళే, వాక్యం విన్న వాళ్ళే, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్లే అనమాట. కానీ ఇక్కడ గాని మనం చూసినట్టయితే అననీయ సప్పీరా వీళ్ళుకున్నటువంటి ఆస్తులంతటినీ కూడా అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టమన్నప్పుడు వాళ్ళు అమ్ముతారు, చక్కగా అమ్ముదాము అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు, అమ్ముతారు కూడా. కానీ ఆ భూమిలో కొంత వెలను వాళ్ళు దాచుకుంటారు అనమాట. దాచుకొని పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు 5:9 చూస్తాం, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించుతారు. ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే ఆస్తి లేదా ఆశ, ప్రాపర్టీ. సో కొంత మనం దాచుకుందాం, అంత ఎందుకు ఇచ్చేద్దాం అని ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఏకీభవించి పాపం చేసే విషయంలో, ధనాన్ని దాచుకునే విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, చెడు విషయంలో ఏకీభవించినట్టుగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా, ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నట్టుగా, హానికరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. అబ్రహాము శారా విషయంలో దేవుడు మాట విని వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీ ఆస్తి అంతా కూడా వదులుకొని దేవుని చిత్తానుసారంగా వెళ్లి ఒక మంచిగా బ్లెస్ చేయబడినటువంటి అబ్రహాం కుటుంబాన్ని చూసాం. సో ఆస్తి కోసం ప్రాణాలను విడిచిపెట్టే అన్నయ్య సప్పీర కుటుంబాన్ని కూడా మనం చూసాం. ఇద్దరు బిలీవర్స్ అండి, ఇద్దరు దేవుని వాక్యంలో ఎదిగిన వాళ్ళే, ఇద్దరు దేవుడి సన్నిధిలో కనిపించిన వాళ్ళే, ఇద్దరు కూడా మంచిగా జీవించిన వాళ్ళే కొంతవరకు. సో కాబట్టి డెసిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థమవుతా ఉంది. ఇంకా గారు మనం చూస్తే ఆది కాండము 39:9 ఒకసారి మనం చూస్తే, ఆది కాండం 39:9 చూస్తే మనకి బాగా తెలిసినటువంటి విషయం అది. ఇక్కడ మనం చూస్తే యోసేపు మనకి కనిపిస్తాడనమాట. ఆది కాండం 39 9 మనం చూస్తే, నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లయితే ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన నిర్వాణ భార్య. దినదినము కూడా ఆమె బాగా ఇరిటేట్ చేస్తా ఉంది యోసేపుని. తన యవ్వనస్తుడు దేవుని బిడ్డ ఎప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉండను అని ఉంటుందన్నమాట. సో తను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. సో అలాంటి కండిషన్లో కూడా యోసేపు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే, పాపము చేయకూడదు, అంటే పవిత్రతకు సంబంధించి దేవుడు యొక్క బిడ్డగా నేను చాలా చక్కగా జీవించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని, నాకు నష్టమైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఎంత లాస్ అయినా కూడా పర్వాలేదు అని చెప్పి తను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. సో అక్కడి నుంచి పారిపోయి తను తను కాపాడుకున్నాడు స్పిరిచువల్ గా. నెక్స్ట్ ఐ మీన్ హోలీనెస్ విషయంలో, తర్వాత జైలుకి వెళ్ళే తర్వాత అంటే పనిష్మెంట్ తీసుకోవడానికని ఇష్టపడ్డాడు, కానీ పాపం నుంచి పారిపోయినట్టుగా చూస్తా ఉన్నాం యోసేపు. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తే న్యాయాధిపతులు 16:16 కానీ మనం చూసినట్టయితే, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావకూరను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు ఉన్నాను. నా తల మీద మంగళకత్తి రాలేదు. నాకు క్షారము చేసిన వల్ల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల అవుదని అనుతాను. తెలుసు మనకి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే, సంసోను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అంటే వేష్య అయిన దళీలతో మాట్లాడుతూ ఉన్నాడు. సో సంసోను కూడా దేవుని బిడ్డ, నాజీరు చేయబడిన వ్యక్తి, ఆ దేవునికి ప్రార్థన చేసేటటువంటి పుట్టిన వ్యక్తి, ఒక మంచి గొప్ప దేవుళ్ళలో వాడబడినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇక్కడ ఏమైపోయింది అంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అపవిత్రతను చేసుకొని పవిత్రతను కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా జీవించి, ఒక దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా తను జీవించి తను విసిగిపోయాడు. ఇక్కడ యోసేపును కూడా ఆమె ప్రతిరోజు విసిగిస్తా ఉంది, కానీ తప్పు గాని పాపం గాని అపవిత్రత గాని చోటు ఒకన్నా దేవుడికి విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తానని పారిపోయాడు. కానీ ఇక్కడ సంసోన్ని రోజు దళీలా విసిగిస్తా ఉంది, నీ సీక్రెట్ చెప్పు, సీక్రెట్ చెప్పని. కానీ ఇక్కడ సంసోన్ ఏం చేశాడంటే, వ్యతిరేకంగా అది ఏదైతే చెప్పకూడదు, ఏదైతే చేయకూడదు, ఎలాగైతే బిహేవ్ చేయకూడదు, ఆ విషయంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని చెప్పడం జరిగింది. తొదకు ఆయన భయంకరమైనటువంటి పనిష్మెంట్ గుండా వెళ్ళాడు మనం చూసాం. ఇక్కడ పవిత్రత విషయంలో సో యవ్వనంగా ఉన్నాడు ఇద్దరు కూడా, యోసేపు అండ్ సంసోను. బట్ ఒకరు తీసుకున్నటువంటి నిర్ణయం రైట్ నిర్ణయం, ఇంకొకరు తీసుకున్నటువంటి నిర్ణయం రాంగ్ నిర్ణయంగా మనకి కనబడతా ఉంది. ఇకగాని మనం చూసుకున్నట్టయితే ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసుకుంటే 4:4 మనం చూస్తే 4:16 లాస్ట్ లో, నీవు పోయి శూషన్ మళ్ళీ కోట కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుండి, నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండము, ప్రవేశించుట న్యాయ విత్రకు అయినను నేను రాజనత్తుకు ప్రవేశించట, నేను నశించినను నశించదను. ఈ మాటలు చెప్తుంది ఎవరు అంటే ఎస్తేరు గారు. సో యాక్చువల్లీ రాజు దగ్గరికి పర్మిషన్ లేదు, బట్ యూదులందరినీ సంహరించాలని వచ్చినప్పుడు తను ఏం చేస్తుంది అంటే, ఒక పర్మిషన్ లేకుండా వెళ్తే చాలా ప్రాబ్లం విషయాలని మనకు తెలుసు. అయితే అక్కడ ఆమె ఒక మాట మాట్లాడుతా ఉంది, దేవుని బిడ్డల నిమిత్తం, దేవుని చిత్తం నిమిత్తం, ఒక టఫ్ సిచ్యువేషన్ నిమిత్తం తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకవేళ నేను నశించినా నశిస్తాను కానీ నేను వెళ్తాను రాజు దగ్గరికి. సో తను ఒక రైట్ డెసిషన్ తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇతరుల మేలు కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తాం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తాం, దేవుని చిత్తంలో నిర్ణయం తీసుకున్నట్టుగా. ఆ మాటలు నేను నశించినను నశిస్తాను కానీ నేను వెళ్తాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. ఇంకొక స్త్రీని కానీ మనం చూసినట్టయితే, ఆదికాండము 19:9 మనం వెళ్తే 19:26 అక్కడ మనం చూస్తే దేవుడు 19:26 అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి చూపిస్తాము. సో ఇక్కడ ఆమె ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ఎస్తేర్ ముందుకెళ్ళింది, వెనక్కి వెళ్ళలేదు, వెనకడుగు వేయలేదు, ముందుకెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నశించినా పర్లేదు అని ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది అనమాట, ముందడుగు వేసిందని. ఇక్కడ లోతు భార్య ముందుకెళ్లాల్సిన వ్యక్తి వెనక్కి వెళ్ళింది. సో ఆమె కూడా బిలీవరే, ఆమె కూడా రక్షించాలని దేవుని సంకల్పం ఉంది. కానీ ముందుకెళ్లాల్సిన వ్యక్తి వెనక్కి వెళ్ళడం ద్వారా తీసుకున్న వెనక్కి తిరిగి చూడకూడదు అనేటటువంటి విషయాన్ని, దేవుని చెప్పిన విషయాన్ని తను విస్మరించి తన నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి తిరిగి చూడటం ద్వారా అతను ఉత్తమంగా. నేను 6 విషయాలు చెప్పాను, అంటే పాజిటివ్ థింగ్స్ 3 చూసుకున్నాను. ఒక ఫ్యామిలీ అబ్రహాం షారా విషయంలో చూసుకున్నాం, అన్నయ్య సప్పిర విషయంలో చూసుకున్నాం, అలాగే ఒక యూత్ యోసేపు మంచి యవనస్తుడు, సంసోను మంచి యవనస్తుడు, అలాగే ఎస్తేర్ ఒక మహిళ అండ్ లోతు ఒక మహిళ. సో ఇక్కడ మనం చూసుకుంటే అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే. బట్ డెసిషన్ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళని కొంతమందిని చక్కగా బ్లెస్ చేస్తే, కొంతమందిని డిస్కరేజ్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ రూత్ అయితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఆ మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆమె తన అత్తతో పాటు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నిర్ణయాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే రూత్ తీసుకున్న నిర్ణయం కూడా అంత ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే తనకి అలాంటి సపోర్ట్ లేదు, మామగారు లేరు, అటు హస్బెండ్ కూడా లేరు, అత్తగారు కూడా ఎలా ఉన్నారంటే వృద్ధురాలు. సో తన మీద భారం పడుతుంది, చాలా కష్టపడాల్సిన నిస్థితి ఉంది. ఆ తనను తను పోషించుకునే బాధ్యతతో పాటు అత్తగారిని పోషించాలని బాధ్యత ఉంది. ఇవన్నీ తన ముందున్న ఛాలెంజెస్, చాలా టఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, తనతో పాటు వెళ్ళడానికి తను తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం సో ఇంకొక విషయం ఇక్కడ ఫస్ట్ ఎస్ ఏంటి అంటే స్ట్రాంగ్ డెసిషన్. సో ఈ యొక్క వర్డ్ ను గుర్తుపెట్టుకుందాం. నేటి దినాల్లో ఈ యొక్క నిర్ణయాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థమవుతా ఉంది. సో స్ట్రాంగ్ డెసిషన్ అనే ఒక ఎస్ మనం చూద్దాం. తర్వాత కానీ మనం చూస్తే 2:14 మనం ఒకసారి ఆలోచించినట్లయితే, బోయెజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొక్క ఆమె కూర్చుంది. అతడు ఆమెకి పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఇక్కడ కానీ మనం చూస్తే ఇక్కడ తిని తృప్తి నుండి కొన్ని మిగిల్చాను అని అన్నమాట. బోయెజు తనకి కొన్ని పేలాలను చిట్టగా చూస్తా ఉన్నాం. ఇచ్చినప్పుడు ఆమె తిని తృప్తి నుండి కొన్ని మిగిల్చాను అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. అదే ఇంగ్లీష్ లో కూడా మనం చూస్తే అదే వర్డ్ చూసినట్టయితే, షో షీ సెట్ బిసైడ్ ద రిపోస్ట్ అండ్ హి పాస్డ్ టు హర్ రోస్టెడ్ గ్రే అండ్ షీ ఎట్ అంటిల్ షీ వాస్ సాటిస్ఫైడ్. నాకు కావలసిన వర్డ్ తెలుగులో తృప్తి చెందుట, ఇంగ్లీష్ లో సాటిస్ఫాక్షన్. ఫస్ట్ది స్ట్రాంగ్ డెసిషన్, మొదటి ఎస్. రెండోది సాటిస్ఫాక్షన్, తృప్తి. నేటి దినాల్లో దొరకనది ఏది అంటే తృప్తి. సో నేటి దినాల్లో చాలా మంది ఇబ్బంది పడేటటువంటి ఈ పదం ఏది అంటే ఈ తృప్తి చెదరం అనే పదం దగ్గర. ఇక్కడ కానీ మనం చూస్తే ఈ యొక్క రుతు ఏం చేస్తా ఉందంటే, తను చాలా పూర్ ఉమెన్. ఆమె పరిస్థితి ఎలాంటిది అంటే, తనకి కడుపు నిండా తినడానికి ఫుడ్ లేదు, సో కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండకపోవచ్చు, ఒక మంచి షెల్టర్ లేదు, ఒక మగ దిక్కు లేదు, తోడు లేదు తనకి. సో ఎలాంటి విషయాలు చూస్తా ఉన్నప్పుడు ఏది లేదు, ఆమెకి ఇది ఉంది అని చెప్పడానికి లేదు. డబ్బులు లేవు, చదువు లేదు, ఒక మంచి జాబ్ లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే ఆమె దగ్గర ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ తను కొన్ని ఒక పేలాలు ఇచ్చినప్పుడు అక్కడ ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమెకు పేలాలు అందేగా ఆమె తిని తృప్తి నుండి కొన్ని మిగిల్చాను. వాళ్ళేమీ చాలా ఎక్కువ ఇవ్వరు, ఇచ్చిన దాంట్లోనే ఆమె ఏం చేసింది, కొన్ని తిని లేక చాలు అనుకొని ఇంకొన్ని మిగిల్చింది అనమాట వాళ్ళ అత్తగారి కోసం. మేబీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎట్లా రూత్ సాటిస్ఫై అయింది, ఆమె జీవితంలో అసలు ఏముందని సాటిస్ఫై అయింది? భర్త లేరు, మామగారు లేరు, ఒక మంచి ఇల్లు లేదు, ఫుడ్ లేదు, బట్టలు లేవు, చదువు లేదు, ఆశ లేదు, లేకపోతే కష్టపడి ఏరుకుంటే తప్పితే ఫుడ్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తృప్తి అనే మాట ఎట్లా తను తృప్తి చెందగలిగింది? ఇంకా ఉంటే బాగుండు, లేకపోతే ఇలా ఉంటే బాగుండు అని అనుకోవాలి అచ్చలైతే. కానీ తనేంటి తృప్తి పొంది మిగిల్చను, ఇంకా మిగిల్చను అని అనమాట. సో అక్కడ కానీ మనం చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. 18 లో చూస్తే ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూసాను, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమె ఇచ్చాను. మళ్ళీ ఆ అత్త విషయంలో ఆమె కూడా తిరిగి తృప్తి నుండి మళ్ళీ కొన్ని మిగిల్చి ఆమెకి ఇచ్చింది. అంటే ఆ రిలేషన్ గాని, ఆ ప్రేమ గాని, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు గాని భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. నేటి దినాల్లో విశ్వాసులు అనే పేరు పెట్టబడిన వారు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, జనరల్ గా దేవుణ్ణి వెంబడించే వారు కూడా కావచ్చు, తృప్తి చెందిన జీవితాలు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఉన్న డబ్బు సరిపోదు, ఉన్న ఇల్లు సరిపోదు, ఉన్న బంగారం సరిపోదు, ఉన్న బట్టలు సరిపోదు, ఉన్న జాబ్ సరిపోదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకా సంపాదించాలి, ఇంకా నాకు ఏదో కావాలి, ఇంకా నేను ఏదో చెయ్యాలి అని ఎప్పుడు చూడు. ఎన్ని దేవుడు ఇచ్చినా కూడా ఇంకా డిస్సాటిస్ఫాక్షన్. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, మంచి గవర్నమెంట్ జాబ్ ఎవరు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, లాస్ట్ పాస్లు ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఫేస్ లో నవ్వే ఉండదు, సంతోషమే ఉండదు. ఏంటి సార్ అంటే ఏముంది మేడం, ఏం లేదు అంటాడు. ఆయన నాకు భలే ఆశ్చర్యం వేస్తాను అనమాట, అట్లా ఎట్లా దేవుని బిడ్డలయ్యింది, ఎట్లా మాట్లాడగలుగుతున్నా, ఎలా డిస్సాటిస్ఫాక్షన్ గా ఉండగలుగుతున్నా, అసలు కృతజ్ఞత లేని వారు ఎలా జీవిస్తాం, ఇంకా ఎన్ని ఇచ్చినా దేవుడు ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, లేని దానికోసం ఉన్నటువంటి ఆ సంతృప్తిని ఎందుకు మనం కోల్పోతాం. బిల్గేట్స్ కొంచెం ఆ కుబేరుడు బిల్గేట్స్ విధంగా అంటాడు, నాకు వద్దన్నా వస్తుంది డబ్బు, కావాలన్నా దొరకంది తృప్తి, నాకు వద్దు బాబు అన్నా కూడా డబ్బులు వస్తూనే ఉన్నాయి, కానీ కావాలి కావాలన్న తృప్తి అనేది లేదు, సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే నేడు దినాలు అలానే తయారైంది. మనం రెండు ఎగ్జాంపుల్స్ కానీ మనం చూస్తే లూకాసు వార్త 21:3 కానీ మనం చూసినట్లయితే, లూకాసు వార్త 21:3 మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ కనిపిస్తాము. కానుక పెట్టెలో తమ కానుకలను వేచిన ధనవంతులను పారచూచిన ఒక పేద వెదరాలు 2 కాసులు అందులో వేచిండగా చూచి, ఈ పేద వెదరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా తెలుస్తుంది. ఇక్కడ అందరూ కూడా కానుకలు వేస్తా ఉన్నారు, ఇది మనకు తెలిసిందే. ధనవంతులు చాలా చాలా వేస్తుంటారు మేది, కానీ దేవుడు ఒక పేద వెదవరాలు 2 కాసులు వేసింది. అంటే అక్కడ ఎందుకు అంటే ఆమె అందరూ కూడా తమకు కలిగిన దాటి సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకి కలిగిన జీవనమంతయు వేశారు. లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేశారు, అంటే తనకున్న దాంట్లోనే మొత్తాన్ని కూడా సమర్పించింది. అసలు ఆమె ఆలోచించలేదా తర్వాత ఇచ్చేస్తే ఏమవుతుంది, అసలు నన్ను దేవుడు ఇలా ఉంచాడు, నేను ఎందుకు ఇవ్వాలి, చాలా అసలు నాకేమీ లేదు అని ఏమాత్రం ఏమాత్రం డిస్సాటిస్ఫాక్షన్ లేదు, కానీ తనకు దేవుడు ఇచ్చిన మొత్తాన్ని కూడా దేవుని కానుక పెట్టిలో వేసి తన జీవనం అంతా వేసాను. అటు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమెను ఎగ్జాంపుల్ కలిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా గాను మనం చూస్తే అదే లోకాసు వార్త 16 మనం చూసినట్టయితే 2 వచనాన్ని మనం సార్ చదువుకున్నాం. 16:2 మరియు ఆయన తన శిష్యులు తిట్టానని, ఒక ధనవంతుని ఎంతో ఒక గృహ నిర్వాహకుడు తన వారిని ఆస్తిని పారగూడదు అని చెప్పిన అతడు వాళ్ళు పిలిపించి, ఇక్కడ మనం చూస్తే ఒక రిచ్ మ్యాన్ ఉంటాడు అనమాట, ధనవంతుడు ఉదారంగు బట్టలు వేసుకొని ఉంటాడు, ప్రతి దినము కూడా బహుగా సుఖపడుతుంది. 16:19 అసలు ఆదరణ దరిద్రుడు ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ బేద వేడు అట్లా ఆదర ఉంటాడు, కానీ అతని మీద ఏమాత్రం కనికరము జాలి చూపించరు, ఏమాత్రం ఇవ్వకూడదు, ఆ బల్ల మీద పడతాడు, రొట్టె ముక్కలు తింటాడు. ఇంకొక ధనవంతుడు ఉంటాడు, సంపాదిస్తా ఉంటాడు ఆస్తి, చాలా డబ్బులు వచ్చేస్తాయి, కోట్లు కోట్లు వస్తాయి, ఆ కోట్లు విప్పి కొత్త కొనుక్కొని ఇంకా దాంట్లో పెట్టుకొని ఒక మాట అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. 3 మాటలు ఉన్నాయి కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. నేటి దినాల్లో పరిస్థితులు ఎక్కువ శాతం అట్లా తినుము త్రాగుము సుఖించు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అంటాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం ఫులిష్ మ్యాన్, ఓకే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా వెళ్తుంది. సో కాకుండా ఎంత ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడు, ఇంకా సంపాదించాలి, ఇంకా కూర్చుకోవాలి, అంటే సాటిస్ఫాక్షన్ లేదా ధనవంతుడికి. కొంతమందికి ఇద్దామే, కొన్ని పంచుదామే, అందరితో కలిసి ఉందామే లేదు. ఇక్కడ ధనవంతుడు కూడా లాజర్కి కొంచెం పెడదామని కూడా ఏమాత్రం కూడా లేదు, కనుక ఉన్నట్టుగా చెప్తా ఉన్నాం అనమాట. కానీ ఆ భేద విధవరాలు 2 కాసుల్లో కూడా తన జీవనం అంతా వేసినట్టుగా కూడా మనం చెప్తా ఉన్నాం. సో నిర్గమకాండం 16:2 కూడా చూస్తే, ఇజ్రాయెల్ ప్రజలు మనం అబ్జర్వ్ చేస్తే, దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడుగా బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన మొదటి నుంచి అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళతో ఉండి నడిపిస్తా ఉన్నాడు. సో పగలు, అగ్నిస్తంభం, మేఘస్తంభం, మన్నాన్ని కురిపించడం, వాటర్ ఇవ్వడం, ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని చేర్చడం, ఎన్ని అద్భుతాలు చేశాడు. అయినా కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద, నాయకుడి మీద, దేవుని మీద తనుగు పొందరు. ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, మాకు అక్కడే బాగుంది, ఎక్కడ బాగలేదు, మాకు అక్కడ అవి ఉన్నాయి, ఎక్కడ లేవు, అక్కడ ఉండమే బెటర్, ఇక్కడికి ఎందుకు వచ్చాం. అన్ని చేసినా కూడా దేవుడు వాళ్ళ జీవితాల్లో సాటిస్ఫాక్షన్ లేనటువంటి ప్రతిభలుగా కనిపిస్తా ఉన్నాయి. దేవుడి మీదే కనుక్కుంటున్నారు, దేవుడి మీద కొనుక్కుంటున్నారు, అది నడిపిస్తున్న నాయకుని కూడా తిడతా ఉన్నారు. సో ఒకసారి మనం ఆలోచిద్దాం, మన జీవితాల ఏమీ లేనటువంటి ఆ రూతు ఆ కొన్ని తిని మిగిల్చాను, కొన్ని ఆటలతోనే తృప్తి పొందితే అన్ని ఉన్న మన జీవితాలు ఎలా ఉంటాయి. పేరవద 2 కానుకలు జీవనం అంతా దేవుని దృష్టికి మంచిగా ధనవంతుడు, ఎన్నున్నా కూడా తెలివితో అభిషేకించి అని చెప్పుకుంటా ఉన్నాడు. సో నేటి దినాల్లో విశ్వాసం అని మనం క్రైస్తవులను పేరు పెట్టవచ్చు. మనం మన జీవితాల్లో తృప్తి ఉందా? తృప్తి లేకుండా ఎన్నున్నా కూడా అది వ్యర్థమే జీవితాలు. తృప్తి కలిగి కొంచెం ఉన్నా కూడా అది చాలా ప్లస్ అండి. సో రెండో ఎస్ ఏది అంటే సాటిస్ఫాక్షన్. ఫస్ట్ వన్ స్ట్రాంగ్ డెసిషన్, డెసిషన్ లో మనం చూసాం. రెండోది సాటిస్ఫాక్షన్. ఈ రెండు కూడా ఒక రూతుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మంచి కొన్ని క్వాలిటీస్ కానీ మనం చూస్తే, ఒక రూతు తీసుకున్న నిర్ణయాల ప్రకారం తను ఎలా వర్క్ చేసింది, ఎలాంటి టెస్టిమోనీని తను కలిగి ఉంది అనుకుంటే, రెండో అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం, ఈ చిన్నది ఎవరని అడుగగా, పోయేవారి మీద నుంచి కొన్న పనివాడు ఈమె మోయాబు దేశం మీద నయమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాయులను ఎవరు రాదు, ఆమె నేను కోయవారి వెనుక పనుల మధ్య నేర్పుకొని తీసుకుంటాను, దయచేసి నాకు సలవమ్మాడు. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకునిచుండదు. ఇక్కడ మనం చూస్తే కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుందని వాళ్ళతో చెప్పింది. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే, అంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఆమె వర్క్ చేస్తూనే ఉంది. అంటే సో ఈవినింగ్ ఎంత వరకు క్లోజ్ అయిందో అంతవరకు ఆమె పనిచేస్తా ఉంది. రెస్ట్ కూడా తీసుకోవట్లేదు, రెస్ట్లెస్. అంటే కొంచెం సేపు మాత్రమే, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అట్లా ఉండి మళ్ళీ తన పనిని తను చేస్తుంది. ఈజ్ హార్డ్ వర్క్. తన తీసుకున్న నిర్ణయం ఎంత టఫ్ అయిందో ఆ నిర్ణయాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే తను కష్టపడుతుంది అనమాట. కష్టపడాలని తనకు తెలుసు, తను కష్టపడుతుంది, ఏరుకుంటూనే ఉంది. ఉదయం మొదలుకొని ఎంతవరకు అక్కడ ఏరుకోవడానికి అవకాశం ఉంటుందో అంతవరకు ఏరుకుంటుంది. తన హార్డ్ వర్క్ చేస్తా ఉంది. తను అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి ఆ గురించి ఆ మంచి మాటలు చెప్పినట్టుగా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది, చాలా కష్టపడుతుంది, చాలా మంచి వ్యక్తి అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కూడా చూస్తే 3:10 చూస్తే, నా కుమారి యెహోవా చేత నీవు ఆశీర్వాదం దేవుని దానికి, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులు నీవు వెంబడింపకపోయిన వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఈ మాటలు చెప్తుంది బోయేసి. సో ఇక్కడ మనం చూస్తే నువ్వు యవ్వనస్తురాలవే ఉన్నావు, కానీ యవ్వనస్తుని వెంబడింపక మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉన్నావు అని ఆయన ఓనర్ చెప్తా ఉన్నాడు. ఇందాక పని వాళ్ళ మీద హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, అంటే దగ్గరుండి పని చేస్తాడు కాబట్టి ఆయన 24 గంటలు అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు ఓనర్ చెప్తా ఉన్నాడు, నీ యొక్క సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే, వెనకటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఇంకా గొప్పగా ఉంది. అంటే నువ్వు యవ్వనస్తులు వెంబడించలేదు, యవ్వన కాలంలో చేయాల్సినటువంటి ఎలాంటి బ్యాడ్ థింగ్ ని కూడా నువ్వు చేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే యొక్క రూతు మంచి టెస్టిమోనీని కలిగి ఉంది, మంచి మాటలు వాళ్ళ నోటంటి వచ్చాయి. ఆ పొలానికి సంబంధించిన యజమాని అయిన బోయేజ్ నోటమంటే గాని, ఆ హెడ్ అయినటువంటి ఒక పనివాడి నోటమంటే గాని, రూతు గురించి మంచి మాటలు వినగలి. ఆమె హార్డ్ వర్క్ చేస్తాని, ఏమాత్రం రెస్ట్ తీసుకోదని, చాలా కష్టపడే వ్యక్తి అని, నెక్స్ట్ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని, అందరూ బిహేవ్ చేసినట్టుగా తను చేయదని ఈ మాటలు విని. సో మన జీవితాల్లో కూడా ఒకసారి మనం గమనిస్తే, మనక ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మంచి టెస్టిమోనీ. మనం వర్క్ చేస్తున్న ప్లేస్ కావచ్చు, మనం వింటున్నటువంటి సరౌండింగ్స్ కావచ్చు, మన కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ బంధువుల మధ్య కావచ్చు, సో రిలేటివ్స్ మధ్య, అందరి మధ్య, చుట్టుపక్కల ఎక్కడెక్కడ మనం ఉంటున్నామో, ఎవరితో మన సంబంధాన్ని కలిగి ఉన్నామో, వాళ్ళ మధ్య మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మన సాక్షి జీవితం ఎలా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. రూతు ఒక మంచి టెస్టిమోనీని, అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి టెస్టిమోనీని రేస్ చేయగలిగింది అనమాట. ఒకసారి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యాక్చువల్లీ ఈ గ్రంథం అంతా కూడా రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, అత్త కోడల మధ్య ఉన్నటువంటి గ్రంథం, మెయిన్ కాన్సెప్ట్. అయితే దాని నుంచి నేను కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్ కూడా ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సో రూత్ కి నయోమి అత్త అవుతుంది, తన కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారం తన కష్టపడి మంచి ప్రవర్తన కలిగి తెచ్చుకుంది. సో నేను అంటే ఏదైనా వాక్యం చెప్పాలంటే, ఏదైనా గురించి అయినా మాట్లాడాలంటే, దానికి అప్లై, ఐ మీన్ దాని గురించి అనుభవం ఉంటేనే దాని గురించి మాట్లాడాలి అనే నిర్ణయంతో ఉన్నటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల గురించి మాట్లాడాలంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా డీల్ చేయాలనే విషయాలు తెలుస్తాయి. లేకన్నా తెలుసుకొని చెప్పడం వేరు, ఎక్స్పీరియన్స్ తో చెప్పడం వేరు. అలాంటి కాన్సెప్ట్ లో నేను ఉండే వ్యక్తిని. సో ఈ బైబుల్లో అన్ని ఓకే, ఈ రూతు గ్రంథం కొంచెం చెప్పాలన్నప్పుడు నాకు అనిపించదు అనమాట. నేను ఏమి చేయకన్నా ఏం చెప్పగలను. భవిష్యత్తులో ఎప్పుడైనా రూతు గురించి మాట్లాడాలి అంటే, నేను నా అత్తగారి విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఎట్లా మాట్లాడగలను అని దేవుడి దగ్గర అడిగేదంట. సో దేవుని మహాకృపను బట్టి దేవుడు అవకాశాన్ని నాకు కూడా ఇచ్చాడు. సో లాస్ట్ డేస్ ఎక్కువగా మా అత్తమ్మ 2 సంవత్సరాలు బెడ్ మీద ఉండడం జరిగింది. బ్రెయిన్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డ్రై అయింది. పార్కిన్సన్ అనే వ్యాధితో ఆమె బాధపడుతున్నప్పుడు తను నగలేని పరిస్థితి అన్న మొత్తం అన్ని కూడా బెడ్ మీదే, మోషన్ గాని బాత్రూమ్ గాని బ్రష్ చేయించడం మొత్తం చేసుకోవాలి, చిన్న పిల్లల్ని ఎలా డీల్ చేయాలి చేయాలి. అలాంటి సమయంలో కరోనా టైంలో నాకు అవకాశం వచ్చింది. ఒక 6 నెలల వరకు కూడా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆ టైంలో ఆమె నా దగ్గర తీసుకొని ఆమెకి సేవ చేయడం. ఈవెన్ దో నాకు తెలియదు నేను ఆమెకి చేస్తా ఉన్నాను, ఇద్దరు చిన్నపిల్లలు నాకు అదే టైం అన్కంట్రోల్డ్ అనమాట, మోషన్ అన్కంట్రోల్డ్ గా అవుతుంది, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎట్లా చేస్తారో కూడా తెలియదు. అన్ని కూడా చిన్నపిల్లలాగా చేయించి ఆ వర్క్ అంతా కూడా చేయడం అనేది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. ఆయన కూడా చాలా ఇష్టంగా, ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తేనే రేపు నేను చెప్పగలను అనే కాన్సెప్ట్ నాకు ఉంది. సో అలా చేస్తా ఉన్నప్పుడు చుట్టుపక్కల నాకు తెలియకుండానే సరౌండింగ్స్ చాలా మంది అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టు నాకు తెలియదు. తర్వాత వాళ్ళు అన్నటువంటి మాటలు ఏంటి అంటే, ఈ జనరేషన్ లో ఇలా అంటే చదువుకొని ఇలా జాబ్ చేసుకొని ఇట్లా ఉండి అత్తగారిని ఇలా చూసే వాళ్ళు మేము చూడలేదు, బహుశా మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవుని ప్రేమను బట్టి అట్లా చూడగలిగారేమో, లేకపోతే చాలా టఫ్ అండి. అంటే మా వెనక వాళ్ళు గాని పక్క వాళ్ళు గాని ఎదుటి వాళ్ళు గాని వాళ్ళు చెప్పినటువంటి మాట వాళ్ళు ఎప్పుడు చూసారో నాకు అర్థం కాలేదు, ఎలా గమనించారో కూడా నాకు తెలియదు. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, మనకు తెలియకుండానే మన చాలా మంది అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పుడు రూతుకి తెలుసో లేదు ఆ పనివాడు అబ్జర్వ్ చేస్తానని కదా, ఆ యొక్క యజమాని కూడా తనే అబ్జర్వ్ చేస్తున్నాడు. అలాగే మనకి తెలియనటువంటి చాలా మంది మనల్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఆ అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు మనలో వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ కనిపిస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి టెస్ట్ మనీ మనం ఇవ్వగలుగుతున్నాం, ఎలాంటి ప్రవర్తన వాళ్ళు చూడగలుగుతున్నారు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆస్పెక్ట్ లో కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇంకా లాస్ట్ నేను ఫైనల్కి వస్తే, 2 S's మీకు చెప్పాను, స్ట్రాంగ్ డెసిషన్, సాటిస్ఫాక్షన్. 3, ఈ 2 విషయాల్ని మంచి ప్రవర్తన ఆమె కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమెని ఎంతగా హెచ్చించాడు, సుప్రీం పొజిషన్ అని చెప్తున్నాను నేను, అంటే అత్యున్నతమైన స్థానాన్ని అని చెప్పుకోవచ్చు, అద్భుతమైనటువంటి ఆ స్థానాన్ని అని చెప్పుకోవచ్చు, ఓకే ఉన్నతమైన స్థానం అని కూడా చెప్పుకోవచ్చు, సుప్రీం పొజిషన్. సో 4వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్టయితే 18-19, పెరసు వంశావళి ఏదనగా పెరసు హెస్రోను కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదామును కనెను, అమ్మీనాదాము నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయేదను కనెను, బోయేది ఒబేదేదను కనెను, ఒబేదేది ఎస్సై కన్ను, ఎస్సీ దావీదను కనెను. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆ కరూతిని ఎంతలా హెచ్చించాడు అనేటువంటి విషయాలు చూస్తే, స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు జీని జీలో ఇక్కడ బోయల్సి రూత్ ఉన్నారన్నమాట, బోయల్సి రూత్ వాళ్ళ ద్వారా దావీదు, దావీదు ద్వారా యేసుప్రభు వారు ఆ సంతానం వస్తారు కదా. సో యేసుప్రభు వారి జీనియాలజీలో అంటే వంశ వృక్షంలో బోయల్సి రూత్ ఆ పేర్లు చేర్చబడ్డాయి. అంటే స్పిరిచువల్ గా దేవుడు రూత్ ని ఎలాంటి పొజిషన్ నుంచి ఎలాంటి పొజిషన్ తీసుకెళ్లాడో చూడండి. ఇంకొకటి చూస్తే ఇక్కడ రూత్ ఇంట్రడక్షన్ చదివినప్పుడు మోయాబు యవ్వనస్తురాలు ఈమె, సో ఈమె ఎవరు అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డేవిడ్ అండ్ ఆన్సెస్టర్ ఆఫ్ జీసస్. దాంతో పాటు బిబ్లికల్ బుక్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ ఉమెన్. సో ఇటు రూత్ అనేటువంటి ఆమె ఎలా అంటే, ఐ మీన్ గ్రాండ్ మదర్ ఆఫ్ డేవిడ్ అని రాయబడి ఉంది, ఆన్సెస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాయబడి ఉంది. ఐ మీన్ స్త్రీల పేరుతో లిఖింపబడినటువంటి 2 బుక్కుల్లో ఎస్తేరు, రూత్ ఒక బుక్ అని రాయబడింది. అంటే ఎంత ప్రివిలేజ్ వచ్చిందో చూడండి ఒకసారి, రూత్ ఆమె పేరు మీద ఒక బుక్ రాయడానికి, శుద్ధాత్మ దేవుడు బైబిల్లో పెట్టడానికి ఎంత అంత గొప్ప విషయం కదా అది. సో ఫస్ట్ విషయం ఏంటంటే యేసుప్రభువు జీనియాలజీ, వంశవృక్షంలో ఈమె పేరుంది. 2, ఈమె పేరు మీద పరిశుద్ధాత్మ దేవుడు 66 పుస్తకాల్లో ఒక పుస్తకంగా ఈమె పేరు మీద ఒక పుస్తకాలు లిఖింపబడి పెట్టారు. సో నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, పాస్ట్ లో ఉంది, ప్రజెంట్ లో ఉంది, ఫ్యూచర్ లో కూడా, బైబుల్ ఉన్నంత కాలం, భూమి మీద మనుషులు ఉన్నంత కాలం కూడా ఈమె గురించి డిస్కషన్ అనేది జరుగుతా ఉంది. సో ఇట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఈ 3 కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, యేసుప్రభువు జీనియాలజీలో ఉండడం కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్లో ఈ యొక్క రూతు గ్రంథాలు లిఖింపబడడం కావచ్చు, ఈమె గురించి తరతరాలు మాట్లాడుకోవడం కావచ్చు, ఈ 3 కూడా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఒక సుప్రీం పొజిషన్, అత్యున్నతమైనటువంటి గౌరవం కావచ్చు, స్థానం కావచ్చు, తన్ని ఆనర్ చేయడం కావచ్చు. సో అది ఫిజికల్ గా కానీ మనం చూసుకుంటే ఆమె ఏమేమి కోల్పోయిందో, ఏమేమి కోల్పోయిందో అన్నింటినీ కూడా దేవుడు బ్లెస్ చేశాడు. భర్తను కోల్పోయింది, భర్తను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఆమె ఒక బానిసగా, ఒక ఆమె పని గట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ పొలానికి యజమానురాలు చేశాడు. మంచి బట్టలు ఇచ్చాడు, కడుపు నిండా తిండి ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. ఏదైతే కోల్పోయిందో మొత్తం అన్నిటి కూడా దేవుడు ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. బికాజ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎ టెస్టిమోనీ. ఓర్పా ఏమైందో మనకు తెలియదు, కానీ రూత్ ఏమైంది అంటే తరతరాలు చెప్తారు, పాస్ట్ లో చెప్తారు, ప్రజెంట్ లో చెప్తారు, ఫ్యూచర్ లో కూడా చెప్తారు. చూసారా, ఇద్దరు నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఓర్పా నిర్ణయం మధ్యలోనే డిస్ట్రాయ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయింది. ఏమైందో కూడా తెలియదు, కానీ రూత్ కూడా నిర్ణయం తీసుకుంది. ఎంత మంది చెప్పినా కూడా ఆమె నిర్ణయం స్ట్రాంగ్ డెసిషన్ అన్నది. సో దాని వల్ల ఆమె ఇప్పుడు ఏమైంది అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చింది. ఒకసారి మనం ఈ రోజు విన్న వాక్యాలను బట్టి కొన్ని ప్రశ్నలు వ్యక్తిగతంగా మనల్ని మనం వేసుకుందాం. వాట్ అబౌట్ అవర్ డెసిషన్? మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? సరైన నిర్ణయాలుగా ఉన్నాయా? దృఢమైన నిర్ణయాలుగా ఉన్నాయా? మంచి నిర్ణయాలుగా ఉన్నాయా? దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలుగా ఉన్నాయా? ఇతరులకు మేలు చేసే నిర్ణయాలుగా ఉన్నాయా లేవా ఒకసారి మనం ప్రశ్నించేసుకుందాం. ఇక్కడ మనం నిర్ణయాలు తీసుకుంటున్నావా? తీసుకుంటే అవి ఎలా ఉన్నాయి ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇంకా ఎంతవరకు మనం తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటుంది? ఎంతవరకు మనం తీసుకున్న నిర్ణయాలని ఫాలో అవుతున్నాం చెప్పాలంటే, మూడు రకాలుగా డిస్ట్రాయ్ అవుతాయి అని చెప్పాను. ఇతరులు డిస్ట్రాయ్ చేయొచ్చు, మనల్ని మనమే దాన్ని స్పాయిల్ చేసుకోవచ్చు, శాటానిక్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎంతవరకు మనం తీసుకున్న నిర్ణయాలకు మనం కట్టుబడి జీవిస్తున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం నేటి దినాల్లో ఉంది. నెక్స్ట్, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించడం అనేది నీ జీవితంలో నేర్చుకుంటున్నావా? లేదా ఇంకా ఉన్న పరిస్థితిని బట్టి సనుగులు గొరుగులు దేవుని మీద ఆ అసహనం తప్పించే అసంతృప్తి కలిగి ఉంటున్నావు? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా? లేదా డూ యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్? నీకు సాటిస్ఫాక్షన్ అనేది నీ యొక్క జీవితంలో ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఫైనల్ గా మనం చూస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన నిర్ణయాలు నెరవేర్చేవారిగా మనం ఉంటాం. దేవుడు మన పట్ల కొన్ని ఉన్నతమైన నిర్ణయాలు, రూతు పట్ల ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. మంచి పొజిషన్ ఇవ్వాలని ఆమె ఆ నిర్ణయాన్ని గౌరవించింది, ఫాలో అయింది, దేవుని చిత్తానుసారం నడిచింది, కాబట్టి దాన్ని రీచ్ చేయండి. అలాగే మన పట్ల కూడా దేవుడికి కొన్ని ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. మన ఒక మంచి పొజిషన్ ఉంచాలని, మంచిగా చూడాలని, భవిష్యత్తులో మన పట్ల కొన్ని చెయ్యాలని దేవుడికి ఆశలు ఉన్నాయి. అయితే వాటిని ఫుల్ఫిల్ చేసేవారిగా మన జీవితాలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకునేవారుగా, వాటిని రీచ్ అయ్యేవారుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా, దేవుడు మనలో పనిచేసేవారుగా ఉంటున్నామా లేదా అనేది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో దేవుడు ఈ చిన్న పుట్టి మాటలు దీవించిన గాక ప్రయత్నాలు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్.